ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి యువతకు సంబంధించినటువంటి రెండవ భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. సత్యసాయి యూనివర్సిటీలో అవేర్నెస్ కోర్స్ అని ఒకటి ఉంది. ఈ అవేర్నెస్ కోర్సులో ఆధ్యాత్మిక అంశాలు బోధిస్తూ ఉంటాం. విద్యార్థులు వాళ్ళ ఆధ్యాత్మిక అంశాల గురించి వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తే పెద్దలైన మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత చక్కగా చెప్తారు. బహుశా అనేక మంది ఈ కార్యక్రమాన్ని వినేవాళ్ళు ఉన్నారు గనక సత్యసాయి యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఆచార్యుడు ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. కంప్యూటర్స్ భగవద్గీత పైన మా యూనివర్సిటీ పిల్లలు మాట్లాడగలరు. కర్మయోగం మ్యాథమెటిక్స్ పైన మాట్లాడతారు. జ్ఞానయోగం ఫిజిక్స్ పైన మాట్లాడతారు. రసో వైసహ అంటారు కెమిస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు. బీజం మాం సర్వభూతానం అంటారు బయాలజీ వాళ్ళు మాట్లాడతారు. అంతా ఎంఎస్సి వాళ్ళే. ఇది క్రియేటివిటీ అంటే, ఇదే సృజనాత్మక శక్తి అంటే. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యువకులకు భగవంతుడు ప్రసాదించిన వరం అది. అందులో సాయి సన్నిధి ఇంకా చెప్పాలా? బహుశా ఇతర ప్రాంతాలలో ఇవి లోపించడానికి కారణం ఒక ఆదర్శమూర్తి వాళ్లకు లభ్యం కాకపోవటమేమో, లేదా ఒక త్యాగధనులు వారికి లభింపకపోవడమో ఏదో అయి ఉండవచ్చు. ఇక్కడ స్వామి దగ్గర అలాంటిది ఉండదు. కనుక యువకులకు ఉండేటువంటి ఆ చొరవ, ఆ సాహసం. స్వామి సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థుల్ని ఉద్దేశించి 6 లక్షణాలు ఉండాలన్నారు యువకులకు. ఉత్సాహం, ధైర్యం, సాహసం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఈ 6 ఉన్నవాళ్ళు యువకులు అన్నారు. కనుక ఇప్పుడు మేము యువభాగం చెందిన వాళ్ళం అనుకునే మనం అంతా కూడా ఈ 6 మనకు ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అందులో యువకుడైన వారికి మంచి శక్తి ఉంటుంది. ఎంత పనన్నా చేయగలరు, ఎంత పనైనా చేయగలరు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఓ పక్కన పరీక్షలకు సిద్ధమవుతుంటారు, ఓ ప్రక్కన నాటకాలకు సిద్ధపడుతుంటారు, మరొకవైపు దర్శనాలకు వస్తారు, పొద్దున్న యోగాసనాలు చేస్తుంటారు. ఎట్లా చేస్తారా ఇదంతా అంటే, భగవత్ప్రసాదమైనటువంటి ఆ వయసులో ఉన్న శక్తి, ఇదే యువశక్తి అంటారు. ఇది యువకులకు ఉండాలి. కానీ సత్యసాయి సంస్థలో పనిచేసేటువంటి యువకులంతా కూడా భగవంతుని అనుగ్రహించినటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి. వీటిని మనం పెంపొందించుకోవాలి, వీటిని సంరక్షించుకోవాలి అని మొదటిగా గుర్తించాలి. అయితే ఈ సమయంలో యువకులకు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. సమాజం విషయం చెప్తున్నాను. కొన్ని లోపాలు కూడా మనకు కనపడతాయి. అందులో ప్రస్తుతం ఉన్న యువకుల్లో కొన్ని లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడతాయి. వీటిని గమనిస్తే భగవాన్ బాబా వారు యువ విభాగాన్ని ఎందుకు ప్రారంభించారో మనకు అర్థమవుతుంది. అది ప్రారంభించకపోయినట్టయితే యువకులకు దశా నిర్దేశం జరిగి ఉండేది కాదేమో. యువకులకు ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం ఉండేది కాదేమో. అందువల్ల నేటి యువత ఎలా ఉన్నది అని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఏ రోజు పేపర్ చదవండి, దినపత్రిక, ఏ రోజు వార్తలు వినండి, యువకులలో మానసిక అశాంతి, అశాంతి, అలజడి యావత్ ప్రపంచంలో కూడా యువకుల్లో మనకు స్పష్టంగా కనబడుతోంది. 2, నాకు అర్హత ఉన్నదా లేదా, నేను దాని యోగ్యునా కాదా అని కూడా ఆలోచించకుండా అన్నింటినీ కోరుకునేటువంటి ఆరాటము, అంటే ప్రాప్తాప్రాప్తాల ప్రాకులాట అనాలి. ఏది ప్రాప్తమో ఏది అప్రాప్తమో కూడా గమనించకుండా ప్రాకులాటం కూడా మనకు కనపడుతుంది. ఇక 3, ఇది కావాలి, ఇది వద్దు, ఇంతవరకు చాలు, సంతృప్తే లేదు, అంతులేని కోరికలు. అంటే తన తండ్రికి ఎన్నైతే ఉన్నాయో, ఉద్యోగంలో ప్రారంభించినటువంటి వీడికి కూడా అన్నీ ఉండాలి. వాళ్ళ తాతగారు 40 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి గౌరవం, ఎలాంటి పీఠం అధినియోగించాడో వీడికి 25 సంవత్సరాలకే కావాలి. ఇది అంతులేని కోరికలు. అది కూడా మనుషుల్ని దీనంగా చేస్తున్నది. ఊహల్లో బ్రతుకుతుంది యువత. ఏదో చేస్తాను, అదే బాబా గారు చెప్పారు ఒకసారి, ఇది చేతు అది చేతు నుంచు ఊహలల్లి అలసిపోకు అని. అది చేస్తాను ఇది చేస్తాను అని అంత ఊహల్లో బ్రతుకుతోంది యువత. బ్రతుకులాడంబరాలతో భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈపాటిదాయ. బ్రతుకంతా ఆడంబరాలు, పాంప్ షో. ఎవరిని పలకరించండి, నేనంతా నేనింతా నేనంతా అని చెప్తారు. అది చాలా బలహీనత. నువ్వు ఎంతో యువతల వారు చెప్పాలి. నేను ఇంత అని చెప్పుకోవడం అదే వింత. ఇతరులు చెప్పగలగాలి, అదే నా చింత కూడా. నీకు నువ్వు చెప్పుకోవాల్సిన కర్మ ఏమి. అందుచేత ఈ ఆడంబరం ఎక్కువైపోయింది. ఆధునిక విద్య పెరిగిన అవధి లేక బాగా పెరిగిపోయింది. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అన్నీ బాగా పెరిగిపోయింది. ఆశలు అందలంబయ్యే, ఆశలు పెరిగిపోతున్నాయి. బ్రతుకులాడంబరాలతో భారమాయే, ఇలా ఉంటోంది. ఇది మనకు యువతలో కనపడుతోంది. ఇంకా చాలామంది యువకుల్లో మీరు గమనించే ఉంటారు ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహ, డిస్పైర్, డిజెక్షన్, నిరాశ, నిస్పృహలు, మానసిక బలహీనతలు కనబడుతున్నాయి. ఇదేమిట్రా వాడు అంత దిగాలు మొహం పెట్టుకున్నాడు, వాడి ముఖంలో ఎక్కడి చిరునవ్వు లేదే, ఆ వయసు ఉండవలసినటువంటి అందచందాలు కనపట్టలేదే, వాడికేమైంది? ఏదో డిప్రెషన్, ఎక్కడో నిరాశ, ఎక్కడో నిస్పృహ మనకు కనపడుతుంది. ఇంకా దీనికి మించి యువకుల్లో కనపడుతున్నది ఆత్మవిశ్వాసం లోపించడం. ప్రతి దానికి సందేహమే, ప్రతి దాన్ని సందేహమే. ఒక ఉద్యోగం వచ్చింది, నేను చేయగలనా లేదా? ఒక ట్రాన్స్ఫర్ వచ్చింది, నేను అక్కడ పోగలనా లేదా? ఒక సబ్జెక్ట్ చదవాలి, ఇన్నే చదవగలనా లేదా? పరీక్షకు వెళ్తున్నాను, పాస్ అవుతానా లేదా? అంతా సందేహమే. ఇది కూడా చాలా ఒక బలహీనత. ఆ తరువాత అంతా కూడా శరీరము యొక్క ఇంద్రియములకు బానిసయ్యే తత్వం. అన్ని సినిమాలు చూడాల్సిందే, అన్ని ఛానల్స్ చూడాల్సిందే, అన్ని రకమైనటువంటి కార్యక్రమాలు వినవలసిందే, అన్ని చోట్లకి వెళ్ళవలసిందే. ఇంద్రియములకు ఎప్పుడైతే బానిసయ్యాడో వాడికి త్వరలో వృద్ధాప్యం వస్తుంది. చిన్నతనంలోనే చాలామంది పెద్దవాళ్ళగా కనబడతారు. చూసుకోండి, వయసు 25 ఏళ్ళు ఉండవు, 1 గంట నిలబడలేడు, 1 గంట మాట్లాడలేడు, 1 గంట పనిచేయలేడు, ముందే వార్ధక్యం వచ్చింది. చిన్నప్పటి నుంచే బ్లడ్ ప్రెషర్లు, చిన్నప్పటి నుంచే షుగర్లు, చిన్నప్పటి నుంచే కంటి రోగాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మన ఇంద్రియములకు బలహీనత, ఇంద్రియములకు బలహీనం అయిపోయినాం మనం, వాటి సేవకులం అయిపోయినాం. ప్రాపంచిక దృష్టి పెరిగిపోయింది. ఏ పని చేసినా దీనివల్ల నాకేం వస్తుంది, ఎవరితో మాట్లాడినా నాకు ప్రయోజనం ఏమిటి, ఏది చేసినా దీనివల్ల నాకు వచ్చేది ఏమిటి అనే స్వార్థ సంకుచిత దృష్టి, ఇవి బాగా యువకుల్లో పెరిగిపోతున్నది. అలాంటి తరుణంలో సత్యసాయి సంస్థల్లో యువ విభాగం ఏర్పరిచి యువకులలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని ప్రకోపింపచేసి ఒక నూతన తరాన్ని సిద్ధం చేస్తున్నాడు భగవాన్ బాబా వారు. న్యూ జీల్, ఎంతూజియాజం, డైనమిజం, లీడర్షిప్, ఒక ఆదర్శమైన నాయకత్వాన్ని అందించాలి. ఫిజికల్లీ స్ట్రాంగ్, భౌతికంగా వాళ్ళు దేహదార్ఢ్యం కలిగి ఉండాలి. మెంటల్లీ అలర్ట్, మానసికంగా చురుకుగా ఉండాలి. ఇంటలెక్చువల్లీ షార్ప్, బుద్ధి కుశలత ఉండాలి. ఇలాంటి యువకుల కోసం స్వామి ఎదురు చూస్తున్నాడు. అలాంటి యువకుల్ని స్వామి సిద్ధం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే సత్యసాయి యువ విభాగము ప్రపంచానికి నాయకత్వాన్ని అందించగలదు. ఈ సత్యసాయి యువ విభాగము ఎక్కడ ఉన్నప్పటికీ, ఆ సంబంధమైన వ్యక్తులు ఎక్కడ పనిచేసినప్పటికీ ఆదర్శంగా ఉండగలరు. ప్రజ్ఞాపటుత్వము కలిగిన వారు, నైపుణ్యము కలిగిన వారు, చాకచక్యము కలిగిన వారు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించేటువంటి వారు తప్పక ఉండగలరనేటువంటి విశ్వాసం నాకున్నది. ఎక్కడున్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మంచి పేరు ఉంటున్నది. అలాంటి సిద్ధాంతాలని, అలాంటి నియమాలని, స్వామి నిబంధనల్ని ఈ యోగ విభాగానికి అందించారు అన్న విషయం మీకు మనవి చేస్తున్నాను. దీంట్లో ప్రాథమికంగా యువత తెలుసుకోని విషయాలు సూక్ష్మంగా చెప్పి ఇంకా లోతైన విషయాలకు క్రమేణా ప్రవేశిద్దాం. ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఇది, ఏబిసి ఆఫ్ లైఫ్ అంటాడు స్వామి. ఎందుకంటే మనం చదువు ప్రారంభిస్తాం ఇంగ్లీష్ చదువులు, దాని ఏబిసి అక్షరాలతో చదువు ప్రారంభిస్తాం. అలాగే జీవితంలో కూడా యువకులు అనేటువంటి వాళ్ళు ఏబిసితో ప్రవేశించాలి. ఏమిటి ఏబిసి అంటే? ఏదో చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, సి ఫర్ చాక్లెట్ కాదు. ఏబిసి అంటే ఆల్వేస్ బి కేర్ఫుల్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. నేను పెద్దవాడిని అయ్యాను కదా, నాకేదో పదవి వచ్చేసింది, నాకేదో గుర్తింపు వచ్చేసింది, నా ప్రజ్ఞను అందరూ మెరుచుకుంటున్నారు అనుకున్నావో, అహంకారం ప్రవేశించింది, పతనం ఆరంభమైంది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నేనెంతవాడిని స్వామి, నీ దయవల్ల ఏమాత్రం ఉన్నాను కానీ నేను ఏ పాటి వాడిని అనే అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఇంట్రాస్పెక్షన్, ఆత్మవిమర్శ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్వేస్ బీ కేర్ఫుల్. నేను ఏ క్షణంలో అయినా సరే మనలో అసూయ ప్రవేశించవచ్చు, ఏ క్షణంలో నా అహంకారం ప్రవేశించవచ్చు, ఏ క్షణంలోన అభిమాన మమకారాలు ప్రవేశించవచ్చు, ఏ క్షణంలోన నేను ఇతరుల కంటే అధికుడను అనే భావం మనలో ప్రవేశించవచ్చు. మనలో సంకుచిత భావాలు, ఈ కుల వివక్షత, జాతి మతం, అవి కూడా ప్రవేశించవచ్చు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఏబిసి ఆఫ్ లైఫ్. అది దాంతో ప్రారంభమైంది. ఇక తర్వాత యువకులకు మరొక సహజమైన లక్షణం ఉంటుంది, ఈ స్నేహతత్వం చిన్నతనంలో అధికంగా ఉంటుంది. పెద్ద అవుతున్న కొద్దీ ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇందువల్ల పెద్దతనంలో కాస్త ధ్యానం చేసుకోవాలి, పారాయణం చేసుకోవాలి, దైవచింతన చేసుకోవాలి అనేటువంటి దాంతో ఒంటరితనాన్ని కోరుకుంటాం పెద్ద వయసులో. చిన్నతనంలో స్నేహాన్ని కోరుకుంటాం, సరదాగా ఉండాలి, హుషారుగా ఉండాలి అని కోరుకుంటాం. ఈ సందర్భంలో కూడా ఏబిసి, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. కనుక ఎప్పుడు కూడా మనం దుస్సంగత్యంలో చేరకూడదు. మన భావాలకు విరుద్ధంగా ఉన్న వాడికి దూరంగా ఉండాలి, స్వార్థం కలిగిన వాడికి దూరంగా ఉండాలి, మన వీడు చెడగొడుతున్నాడు రా అన్నప్పుడు దూరంగా ఉండాలి, వీడితో సాంగత్యం వల్ల నాకున్నటువంటి మంచితనం పోతుంది అన్నప్పుడు దూరంగా ఉండాలి. ఆ స్నేహం పేరుతో మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది యువకులు బాగా గుర్తించవలసినటువంటిది. ఈనాడు సమాజంలో ప్రమాదం ఏదిరా అంటే బ్యాడ్ కంపెనీ, దుస్సాంగత్యమే. మనం చక్కని ఆదర్శాలు కలిగి ఉన్నా మరొకడు తేలిగ్గా పాడు చేయగలడు. ఎందుకంటే ఆ వయసులో మనసు చంచలంగా ఉంటుంది, ఎవడే చెప్తే అది సత్యంగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా సత్సాంగత్యాన్ని కోరుకోవాలి తప్ప దుస్సాంగత్యంలో ఏనాడు ప్రవేశించకూడదు అంటానికి మన సాధన ఏబిసితో ప్రారంభమవుతుంది, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. తర్వాత అక్షరాలు ఏమిటండి? డిఈఎఫ్జి. డిఈఎఫ్జి ఏమిటి అక్షరాలు? డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్. డి డోంట్, ఈ ఎవర్, ఎఫ్ ఫర్గెట్, జి గాడ్. ఎప్పుడూ భగవంతుని మర్చిపోకూడదు. ఎందువల్ల? నిన్ను రక్షించాల్సిన వాడు వాడే, నిన్ను సంస్కరించవలసింది వాడే, నీలో ఒక పరిణామం తీసుకురావాల్సిన వాడు వాడే, నీ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు వాడే, నిన్ను గమనించేవాడు కూడా వాడే. నేను ఈ పని చేస్తున్నాను స్వామికి ఇష్టమా కాదా, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను స్వామి ఒప్పుకుంటారా లేదా, నేను ఇలా మాట్లాడుతున్నాను స్వామికి ఇష్టం అవుతుందా లేదా, నా యొక్క ప్రవర్తన స్వామికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా అనేటువంటి స్పృహ నీలో ఉండాలంటే భగవంతుడు నా దగ్గర ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి చింతన భావం నీకు ఉండాలి. అదే డిఈఎఫ్జి, డోంట్ ఎవర్ ఫర్గెట్ గాడ్ అంటే. తర్వాత అంశం మరొకటి ఉన్నది, అందరు శ్రోతలందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను, నే చెప్పేవన్నీ కూడా బాబావారి మాటలే, ఏది నా సొంతం కాదు, అట్టి శక్తి నాకు లేదు, అక్కర్లేదు కూడా. ఎన్నో విషయాలు బాబాగారు చెప్తున్నప్పుడు నేనేదో కల్పించి మీకు చెప్పవలసిన అగత్యం లేదు. అన్నీ వారు చెప్పినవన్నీ కూడా క్రోడీకరించి మీ ముందు ఉంచుతున్నాను. నేను చేసే ప్రయత్నం వల్ల సంకలనము మాత్రమే. ఈనాడు యువకులలో మరొక దృష్టి ఉంది, నెగటివిటీ. ఏదైనా సరే బలాని వాళ్ళని కలవయ్యా, ఆయన నన్ను పిలవకపోతేనో, ఈ పని చేయి, అందులో నేను ఫెయిల్ అయితేనో, ఏదైనా అంతే నెగటివ్గా ఆలోచిస్తాడు. జీవితంలో ఫెయిల్యూర్ వైఫల్యం కంటే ఈ నెగటివ్ ధోరణి ఉందే, అది ఎట్లా, ఇది ఇంతేనా, నాకే పాటి, నేను చేయగలుగుదునా, వారు నాకు సహకరిస్తారా లేదా, నన్ను వాళ్ళు తక్కువగా చూస్తారేమో, ఇలాంటి నెగటివ్ ధోరణి ఇంకా ప్రమాదం. ఫెయిల్యూర్ అనేది అప్పటికొస్తుంది పోతుంది అంతే. ఈ నెగటివ్ ధోరణి మనస్తత్వం ఉంది సరే, వాడిని జన్మకి శాపగ్రస్తుని చేస్తుంది. అందువల్ల యువకుల్లో ఈ నెగటివిటీ పూర్తిగా పోవాలి, ఈ వ్యతిరేక ధోరణి పూర్తిగా పోవాలి. నేనెందుకు వినాలి, నేను ఎందుకు ఆ ప్రకారం చేయాలి, నేను స్వతంత్రంగా ఉండలేనా, నేను పెద్దవాడిని అయ్యాను, నేను సంపాదించుకుంటున్నాను, నాకు డిగ్రీ ఉంది, నేను బ్రతకలేనా, ఇదంతా నెగటివ్ ధోరణే. కాస్త ఆ వినయంతో విధేయతో అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలను గ్రహించేటువంటి ఆకలింపు చేసుకునే శక్తి మనం పోగొట్టుకుంటున్నాం. అందువల్ల ఈ నెగటివ్ ధోరణి పోవాలి. ఈ నెగటివ్ ధోరణి పోవాలంటే పాజిటివ్ ధోరణి రావాలి. దీనికి ఉదాహరణ బాబాగారు చెప్తారు, ఈ గ్లాసు నిండా నీళ్లున్నాయి, ఇప్పుడు ఇందులో పాలు పోయాలంటే ఏం చేయాలే, నీళ్లు ఒలకబోస్తే అప్పుడు పాలతో నింపచ్చు. అలాగే పాజిటివ్ ధోరణి రావాలంటే నెగటివ్ ధోరణి పోవాలి, నెగటివ్ ధోరణి పోతే తప్ప పాజిటివ్ ధోరణి రాదు. ఈ రెండు జరగాలంటే ఎలాగా అంటే, ఉదాహరణ సూర్యోదయం వస్తే చీకటి పోతుంది, చీకటి పోవాలంటే సూర్యోదయం కావాలి. అదే రీతిగా నెగటివ్ ధోరణి పోయి పాజిటివ్ ధోరణి ప్రవేశించాలంటే ఏం చేయాలి అనే దానికి కూడా భగవాన్ రెండే అక్షరాలతో కూడినటువంటి పరిష్కారం, ఉపాయం చెప్పారు మనకి. ఏమిటి, ప్రేమ అన్నారు. ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉన్నావో నీలో ఈ నెగటివ్ ధోరణి పోతుంది. చాలామంది నెగటివ్ ధోరణి కలిగిన వాళ్ళలో ప్రేమ ఈశన్ మాత్రం కూడా ఉండదు, గమనించండి. కావలిస్తే ప్రేమ కలిగిన వాడైతే ప్రతిదాన్ని ఒక వ్యతిరేక ధోరణిగా గమనించడు, ప్రతిదాన్ని సందేహించడు. ఆ సందేహం కానీ లేదా అనుమానం కానీ ఇవి బయలుదేరాయంటే ఆ మనుషులు నెగిటివ్ ధోరణి ఉంటానికి కారణం ప్రేమ రాహిత్యమే, ప్రేమ లేకపోవడమే. అందువల్ల ఈ నెగటివ్ ధోరణి పోవాలంటే రెండవది స్వామి మరొక ఉపాయం కూడా చెప్పారు. మనం మాట్లాడేటువంటి మాటలు అందులో ఏమన్నా నెగటివిటీ ఉన్నదా, మాటల్లో కూడా మనలో నెగటివ్గా ఉండవచ్చు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, ఇతరులు ఏదన్నా చెప్పిన దాన్ని ప్రశ్నించడం, ఇదంతా నెగటివ్ ధోరణి. అది సత్యమా కాదా అనుకోవడం, ఇది మాటల ద్వారా కూడా మనలో ఈ నెగటివ్ ధోరణి ప్రవేశిస్తుంది. కనుక మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. రెండు, మన యొక్క క్రియలలో కూడా ఈ నెగటివ్ ధోరణి ఉండవచ్చు. ఈ పని చేస్తున్నాను, సరిగా అవుతుందో లేదో, ఈ పని ఆయన చేయమంటున్నారు, సరి అయిందో కాదో, ఈ పని చేయడానికి నాలో సామర్థ్యం ఉందో లేదో, నాకున్నటువంటి వనరులు సరిపోతాయో లేదో, మన పనులలో కూడా నెగటివ్ ధోరణి కనపడుతుంది. కనుక పనుల కర్మల విషయంలో కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. ఇక మన యొక్క శీలం విషయంలో కూడా నెగటివిటీ కనపడుతుంది. ఈనాడు చూడండి, ఒక్కోడు మాట్లాడుతుంటే ఆ మాట హృదయంలోంచి వచ్చిన మాట కాదు, తన మాటకు కానీ తన క్రియలకు కానీ తన ఆలోచనలో కానీ ఏమాత్రం ఏకత్వం లేదు, తీయగా మాట్లాడతారు. స్వామి అంటారే, వేసుకునేది కాషాయం, హృదయము కషాయం, కషాయి హృదయం, వేసుకున్నది కాషాయ వేషం. ఆ రకంగా మనకు మాట్లాడేది వేరు, ఆలోచించేది వేరు, హృదయంలో వేరు. ఇంతంత విషంతో నింపుకొని ఇంతగా వైవిధ్యం కలిగిన మనకు ఆధ్యాత్మికంలో సౌఖ్యం రమ్మంటే ఎక్కడి నుంచి? కర్మణ్యన్యత్, వచస్సన్యత్, మనస్సన్యత్, దురాత్మనం. అటు దురాత్ముడు ఆధ్యాత్మికంలో ఎలా ఉంటాడు చెప్పండి? కానీ యువత అనేటువంటిది కర్మణ్యేకం, మనస్యేకం, వచస్యేకం, మహాత్మనం అలాంటి యువకుడుగా ఉండాలయ్యా. ఈ మూడింటి యొక్క ఏకత్వం మనోవాకాయ కర్మల యొక్క ఏకత్వం అనికే శీలము అంటారు. ఈ మూడింటిలో వైవిధ్యం ఉండడమే నెగటివిటీ. కానీ నెగటివిటీ అంటే అర్థం ఏంటన్నమాట, మనోవాకాయ కర్మలలో ఉండేటువంటి వైవిధ్యము ఇది పూర్తిగా పోవాలి. ఇంకా హృదయంలో ప్రేమ లేకపోవటం నెగటివిటీ, ప్రేమ కలిగి ఉండటం పాజిటివ్. అందువల్లే WATCH, వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్స్ థాట్ క్యారెక్టర్ హార్ట్ అంటే అదర్థం. వీటిలో ఆ నెగిటివ్ మనలో ఉన్నది కనుక వీటిని పూర్తిగా పారద్రోలినప్పుడే మనలో పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది. అప్పుడే జీవితంలో మనం కొంత ఆశాజీవులుగాను ఆనందంగాను బ్రతకడానికి అవకాశం ఉంది అని మీకు మనవి చేస్తున్నాను. ఇంక ఈ ప్రేమ మనం లవ్ అంటుంటాం, LOVE 4 అక్షరాలు. ఏమిటి వీటికి అర్థం? ఎల్ అంటే లైట్, జ్యోతి. ఏమిటి ఆ జ్యోతి? జ్ఞానజ్యోతి, జ్ఞానజ్యోతి. ఓ అంటే వన్నెస్ విత్ గాడ్, భగవంతుడు నేను ఒకటే, భగవంతునితో తాదాత్మ్య భావము, భగవంతునితో ఏకభావము. ఎస్, యు అండ్ ఐ ఆర్ వన్, వీఆర్ వన్ అనేటువంటి భావం, వన్నెస్ విత్ గాడ్. ఓ ఇంకా వి అంటే ఏమిటి? విజన్ ఆఫ్ సీయింగ్ సాయి ఇన్ ఆల్, అంటే ఏ సాయినైతే నేను భగవంతుడిగా విశ్వసించి ఆరాధిస్తున్నానో ఆ సాయి సర్వులలో ఉన్నాడు అనేటువంటి దృష్టి, అదే వి. ఇక చివరిది ఇ, ఎనర్జీ డివైన్, దైవశక్తి. కనుక LOVE అనే దాంట్లో లైట్, వన్నెస్ విత్ గాడ్, విజన్ ఆఫ్ సీయింగ్ సాయి ఇన్ ఆల్ అండ్ ఎనర్జీ డివైన్, ఇది లవ్ అండి. ఏదో ప్రేమంగా ప్రేమ ప్రేమ అని పలకటం కాదు, దానిలో ఉండేటువంటి గాంభీర్యాన్ని, దానిలో ఉండే లోతుని కూడా కొంత గమనించి అలవరుచుకున్నట్లయితే అది ప్రయోజనంగా ఉండగలదు. ఇంకా యువకులు ప్రారంభంలోనే తెలుసుకోవాల్సిన విషయాలు మీకు మనవి చేస్తున్నాను. సేవా సేవ అంటుంటారు యువకులంతా, ఎక్కడికన్నా కనుక్కోండి. యువకులను సేవ చేస్తున్నాం, మా ఊరంతా ఊడి చేసాం, ఆ దేవాలయం వెళ్ళ వేసేసాం, ఇంకా చెప్పక్కలే, ఎవరిని అడగండి, అచ్చేస్తున్నాం అచ్చేస్తున్నాం అంటున్నారు. బాబా గారు చెప్పింది ఏమిటి? సేవ ప్రధానంగా నీ తల్లిదండ్రులకు సేవ చేయమన్నాడు. నీ తల్లిదండ్రులకు సేవ చేసి వారిని సంతోషపెట్టు. కనుక ఇంటికి జ్యేష్ఠాదేవి, ఊరికి లక్ష్మీదేవి అన్నాడు. కానీ బయట లక్ష్మీదేవి, ఇంట్లో జ్యేష్ఠాదేవి. అమ్మా నాన్న పొరపాటును కూడా మంచి నీళ్ళు కూడా గొంతులో పోయాడు, కానీ దేశమంతా సేవ చేస్తానంటాడు. అదే కాదు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, ఇంటితో ప్రారంభమవుతుంది. కానీ యువకులు తల్లిదండ్రులతో సేవ చేయడం ప్రారంభించాలి, ఆ తరువాత సమాజంలో ప్రవేశించాలి, ఆ తరువాత దేశ స్థాయిలో సేవ చేసే ప్రయత్నం చేయాలి. కనుక ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీస్, మన యొక్క సేవను విశాలపరచాలి అంటే గృహంతో ప్రారంభించి గ్రామంతో విస్తరించి దేశంలో ప్రవేశించేటువంటి మూడు స్థాయిలలో సేవను వ్యాపింపచేయాలి అని భగవాన్ సెలవిస్తారు. యువకులకు మరొక ఒక కఠినమైన నియమాన్ని స్వామి ఏర్పరిచారు, సీలింగ్ ఆన్ డిజైర్స్. ఎంచేతనంటే చిన్నతనంలోంచే మనకు అంతులేని ఆశలు మనం పెంచుకున్నప్పుడు ఎప్పుడు జీవితం నిరాశే. సైకిల్ ఉంటే స్కూటర్ లేదే అని బాధ, స్కూటర్ ఉంటే కారు లేదే అని బాధ, కారు ఉంటే విమానంలో వెళ్ళటం లేదే అని బాధ. బాబాగారు అట్లా అంటల్లా, కారు లేదే అని బాధపడకు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. మేడ లేదే అని బాధపడకు, నీడ ఉన్నదని సంతోషించు. అంచేత ఉన్న వాటిలో సంతోషంగా సంతృప్తిగా జీవించాలంటే మన కోరికలు కొంత అదుపు పెట్టడం అవసరం. ఆ కోరికలు అదుపు చేసుకున్నప్పుడే మనం కొంతవరకు సేవ చేయగలుగుతాం. అది మనకు చిన్ననాటి నుంచి అలవాటు పడాలి. విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు మనలో ఆ యువశక్తి కొంతవరకు నశిస్తుంది. ఈ కోరికలకు ఆకాశమే హద్దు, దానికి ఎక్కడ ఏది ఉండదు. యావత్ ప్రపంచం నీకు ఇచ్చినా ఆ 14 లోకాల్లో ఒకటే కదా నాకు ఇచ్చిందంటాం మనం. తృప్తి ఉండదు. అందులో సీలింగ్ ఆన్ డిజైర్స్ యువకులకు ఉండవలసినటువంటిది. ఎలాగా? కాలాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈనాడు చాలామంది మనం యువకుల్లో గమనిస్తూ ఉంటాం, సమాజంలో ఏదో పనికి మాలినటువంటి మాటలు, ఓ జులాయి కబుర్లు లేదా పుకార్లు వీటితో గడుస్తూ ఉంటుంది. కానీ స్వామి సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు కానీ, సత్యసాయి సంస్థల్లో ఉన్న యువకుల్లో కానీ మీకు ఇలాంటిది కనపడదు. కాలేజీ పిల్లలు 4, యూనివర్సిటీ పిల్లలు 4 ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. స్వామి ముందు ఏ ప్రోగ్రాం వేస్తే బాగుంటుంది, స్వామిని సంతోషపరిచేది ఎట్లా, స్వామిని ఆనందపరిచే కార్యక్రమం ఏ రూపొందించాలి, అదే కుర్రాళ్ళ యొక్క లక్ష్యం. సత్యసాయి సంస్థల యువ విభాగం యొక్క సంభాషణలు ఎలా ఉంటాయి, మనం ఏ సామాజిక కార్యక్రమాలు మనం చేపట్టాలి, మనకు పెద్దలు ఆదేశించిన కార్యక్రమాలు ఏమిటి, మనకున్న వనరుల ప్రకారం ఏ కార్యక్రమాలు చేపట్టగలం, అవి సంభాషణ తప్ప ఈ లోక సంబంధమైన పుకార్లు ఇలాంటి కబుర్లు కాదు ఉండవలసింది. కాలాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మనకు తెలుసు. రెండవది ఆహారం. ఆహారం విషయంలో కూడా మనకు కొంత పరిమిత నియమం ఉండాలి. మితాహారం ఉండాలి, హితాహారం ఉండాలి. తినేది హితంగా ఉండాలి, శుచిగా ఉండాలి, రుచిగా ఉండాలి. ఈ శుచి రుచి కలిగిన ఆహారం, మితంగా ఉండాలి, హితంగా ఉండాలి అని చెప్పి అంత లోడింగ్ ఓవర్లోడింగ్గా ఉండకూడదు. ఎందువల్ల యువకులు మంచి ఉత్సాహంగా పనిచేయగలగాలి అంటే ఈ పీకదాకా తిన్నట్టయితే వాడు లేవలేడు, అలా కూర్చుంటాడంతే, కదల్లేడు. అందుకే స్వామి అంటారే, పనికి పరార్, తిండికి తయారు. తిండి తయారవుతాడు, పనికి పరారు, వాడు పనికిరాడు, శరీర భారంగా ఉంటే ఎట్లా. అందుకే స్వామి కొంతమందిని చూసి నువ్వు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అంటుంటారు ఆయన. ఎంతో శరీర కంటకమని, అంటే భోజనాన్ని కూర్చునేటప్పుడు ఎంత తేలిక కూర్చుంటాడో, భోజనానంతరం కూడా అంతే తేలిగ్గా లేవగలగాలి, కానీ ఇద్దరు పట్టుకొని లేపే స్థితిలో ఉండకూడదు. సరే, అందులో ఆహార విషయంలోనే ఏమో ఉండాలి. అయితే ఈ ఆహారం అనేది కేవలం తినేదే కాదు, వినే విషయాలు చెవికి ఆహారం, చూచే దృశ్యాలు కంటికి ఆహారం, మాట్లాడే మాట నాలుకకు ఒక ఆహారం, చింతన ఆలోచనలు మనసుకు ఆహారం. వీటన్నిటి కూడా కొంత నియమబద్ధంగా, కొంత సాత్వికంగా, మన ఉత్సాహంగా, ఆ యువరక్తాన్ని ఉత్సాహభరితంగా ప్రవహింపచేసినట్టయితే ఎలాంటి కార్యక్రమాలైనా మనం జరపగలం. అందువల్లే దానిపైన పరిమితి అవసరమని స్వామి చెబుతుంటారు. ఈనాడు మనకు నీటి ఎద్దడి బాగా దేశమంతా ఉంటున్నది, ప్రపంచ సమస్య కూడా. ఆఫ్రికా వంటి దేశాల్లో చూస్తే పాపం ఆ కడవల నుండి వాళ్ళు నీటిని మోసుకొస్తూ ఉంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుందో. ఇటీవలే మన సత్యసాయి సంస్థల వారు, ముఖ్యంగా ఈ రేడియో సాయి ఆధ్వర్యంలో మన ప్రొఫెసర్ జి వెంకటరామన్ గారి యొక్క పర్యవేక్షణలో వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ చిత్రం చూశాను నేను. ఈ సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రవేశింపచేయక పూర్వము అనంతపురం జిల్లాలో వాళ్ళు పడిన బాధలు, అలాగే చెన్నై మద్రాసులో వాళ్ళు పడుతున్న బాధలు ఆ చిత్రంలో డాక్యుమెంటరీలో చూపించారు నాకు. ఇంత దయ ఉన్నవాడైనా, ఇసుమంత ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కంటినీరు కార్చక తప్పదు. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది, నీటి ఎద్దడి అంతగా ఉంటున్నది. అలాంటి సమయంలో నీటిని సద్వినియోగపరచుకోవాలి. దాని బాబాగారే ఉదాహరణ మనకు. ఒకసారి స్వామి బెంగళూరుకు వచ్చారు, వచ్చారు అందరిని పలకరించారు, కారులో వెళ్ళిపోతున్నారు. కాలేజ్ ఎక్కడో వెనకున్నది, స్వామి కారు రోడ్డు మీదకి వచ్చేసింది 2 ఫర్లాంగుల దూరం. తలుపు వేసేసుకున్నారు స్వామి, ఆ డోర్లోని చూస్తూ ఇట్రా అని పిలిచారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నువ్వు నీ ఆఫీసులో ట్యాప్ కట్టేయలేదు, ఓపెన్ చేసి ఉన్నది, ట్యాప్ కట్టేయి, డోంట్ వేస్ట్ వాటర్ అని చెప్పారు. చచ్చాను అనుకోండి, 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న స్వామికి నేను ట్యాప్ కట్టేయలేదు అన్న విషయం నాకు చెప్పటం వల్ల స్వామి సర్వజ్ఞులు అన్న విషయం అర్థమైంది, నేను నా డ్యూటీ సరిగ్గా చేయలేదని బుద్ధి వచ్చింది, వాటర్ని వేస్ట్ చేయకూడదు అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నట్టయింది. ఇదే ట్రిపుల్ బెనిఫిట్ అంటే. అందువల్ల స్వామి ఎప్పుడు కూడా వాటర్ని వేస్ట్ చేయడం, వృధా చేయడం వారు ఇష్టపడరు. ఇంకా ధనం విషయంలో కూడా సామాజిక ప్రయోజన కార్యక్రమాలు అయితే స్వామి కోట్లు కోట్లు ఖర్చు పెడతారు, కానీ తన విషయం వచ్చేటప్పటికి ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు తన విషయంలో. చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అంటాడు ఆయన. ధనాన్ని వృధా చేయడం చాలా మహాపాపం. ధనాన్ని కూడా సద్వినియోగం చేయాలి, త్యాగం చేయాలి. ధనం ఉన్నది త్యాగం కొరకు ఏర్పడింది. ఆ ధనాన్ని అలా నువ్వు పెంచుకున్నట్టయితే భోగం అనుభవించాలి, లేదా నాశనం అయిపోతుంది, లేదా రోగం డాక్టర్ల పాలవుతుంది, లేదా ప్రభుత్వము ట్యాక్స్ రూపంలో గుంజేస్తారు. కనుక ధనాన్ని సద్వినియోగం చేసే త్యాగం కొరకు ధనం ఏర్పడింది, కానీ అది కేవలం దుర్వినియోగం కొరకు కాదు. ఇంకా శక్తి, ఎనర్జీ, దీన్ని కూడా యువకులైనటువంటి వాళ్ళు చక్కని సన్మార్గంలో ప్రవేశింప చేయాలి. రామబంటులైనటువంటి వానర మూర్తులు ఆ సేతుబంధనం చేశారు ఆ రోజుల్లో, త్రేతాయుగంలో ఆ సేతువును నిర్మింపజేశారు. దాని వలనే వానర సేన లంకలో ప్రవేశింపజేయగలిగారు. యువకులు చూసుకోండి, ఏ దేశ చరిత్ర చూసుకోండి, ప్రతి చరిత్ర దేశ చరిత్రను మార్చింది యువకులు. సత్యసాయి మహోద్యమంలో పాల్గొనేటువంటి వారు యువకులు. స్వామి చెప్పారు, ఈ యువతే నా ప్రాణం అన్నారు. యు ఆర్ మై లైఫ్, నే ప్రాణం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నానన్నారు. నా సమయంలో 75 వంతులు మీ కొరకు వెచ్చిస్తున్నానన్నారు. నా ఆశలు, నా కలలు అంతా యువకులే అంటున్నాడు స్వామి. అలా యువకులు తమ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు అనే హెచ్చరిక మనం గమనించాలి. ఆ తరువాత 2 ప్రధానమైన సూత్రాలు చెప్పారు అందరికీ. అది మనం యువకులుగా ఉండగానే అలవరుచుకుంటే పెద్దలయ్యాక కూడా ఆ దశలో ఇది మన సహజ గుణంగా ఉంటుంది. కొమ్మయి వంగందే మానయ్య వంగుతుందా అన్నట్టు యువకులుగా ఉన్నప్పుడే మనం ఇవిటి నేర్చుకున్నప్పుడు పెద్దయ్యాక నేర్చుకునేది ఏముంది? అందువల్లే స్వామి పిల్లల్ని పట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతుంటే ఒక ఆదర్శమైన పౌరులుగా ఉంటారు అనేటువంటి స్వామి యొక్క ఆకాంక్ష, స్వామి యొక్క పథకం కూడా. 2 సూత్రాలు చెప్పారు. ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉండు, ఎప్పుడూ అపకారం చెయ్యకు. హెల్ప్ ఎవర్, ఎప్పుడు ఉపకారం చేస్తూ ఉండు. హర్ట్ నెవర్, ఎప్పుడు అపకారం చెయ్యకు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేదానికి వారు చెప్పిన సూత్రం ఎంత సింపుల్గా ఉంచవండి. ఎప్పుడు కూడా సహాయం చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఎందువల్ల? భగవంతుడు మనకు ఎలా అయితే సహాయం చేస్తున్నాడో మనం ఇతరులకు సహాయం చేయాలి. భగవంతుడు ఎలాంటి అపకారం తలపెట్టడో మనం కూడా అపకారం తలపెట్టకూడదు. ఇది ఆధ్యాత్మిక జీవన సూత్రము అని మనకు అర్థమవుతుంది. ఇవాళ సమాజంలో మరొకటి గమనించండి, ప్రతివాడికి నేను ఎలాంటి జీవిత ప్రమాణాన్ని సాగిస్తున్నాను, నాకు 5 బెడ్రూమ్డ్ హౌస్ ఉన్నది, 3 కార్స్ ఉన్నాయి, 50 ట్యాప్స్ ఉన్నాయి, ఇది గోల. నిజమే, 5 బెడ్రూమ్స్ ఉన్నాయి, కానీ నీకు స్లీప్ వస్తున్నదా? నిద్ర లేదే. చెప్తారు 5-స్టార్ హోటల్కి వెళ్ళాను, 7-స్టార్ హోటల్కి వెళ్ళాను. నిజమే, ఆకలి ఉందా? లేదే. కనుక మనకు ఈనాడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవిత ప్రమాణాన్ని పెంచుకున్నాం. 4 అంతస్తులు మేడండి, మా ఇల్లంతా ఏసీ, నా కార్ అంతా ఏసీ, నా ఆఫీస్ అంతా ఏసీ, చివరికి నువ్వు కూడా ఏసీ, శరీరం కూడా ఏసీ. మంచు, శరీరం మంచులాగా ఐసుగడ్డ అయిందంటే అర్థమేమిటి? చచ్చాడు అని అర్థం. కనుక అంతా ఏసీ చేసుకో, నీ బతుకు కూడా ఏసీ చేసుకో. కనుక జీవితంలో ఆనందం వీటి ఏసీలో లేదు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకున్నావు, అది కాదు. బాబా గారు మా కాలేజీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతుంటే ఎంత బాగా చెప్తారు, స్వామి ఉపన్యాసాలు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం ఏర్పడలా, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కోసం ఏర్పడ, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే ఆయన ఎప్పుడు చెప్తారు స్వామి పిల్లలకి, ఎప్పుడు కూడా, దీర్ఘ జీవితం కాదయా ప్రధానం, దివ్య జీవితం ప్రధానం. ఇట్స్ నాట్ ద లాంగ్ లైఫ్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది డివైన్ లైఫ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కానీ దివ్య జీవితం ప్రధానమని స్వామి మనకు తెలియజేస్తుంటారు. మరొకటి ఉన్నది మనం పెంచుకోవాల్సింది యువకులకు, మరొకటి ఉన్నది. 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 1 పర్సనాలిటీ, 2 ఇండివిజ్యువాలిటీ. ప్రతివాడు పర్సనాలిటీ పెంచుకుందాం అనుకుంటాడు. దానికోసమే బాగా ఎక్సర్సైజ్. ఇవాళ ప్రతి పల్లెటూరులో కూడా పొద్దున్నే పరిగెత్తుంటారు రోడ్లను బట్టి. పర్సనాలిటీ పెంచుకోవాలి. తర్వాత లేటెస్ట్ డ్రెస్, ఇవాళ మార్కెట్లో ఉంటే ఆ డ్రెస్ వేసుకోవాలి, పర్సనాలిటీ పెంచుకోవాలి. దీనితో శరీరం పైన నానా రకమైన పూతలు, కాస్మెటిక్స్ అన్ని రకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి నూనెలు, పౌడర్లు ఇవన్నీ కూడా. మంచి ఆడంబరమైనటువంటి డ్రెస్ ఇదంతా పర్సనాలిటీ పెంచుకున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో ఇండివిజువాలిటీ లేదు. పర్సనాలిటీ అనేది బాహ్యము, ఇండివిజువాలిటీ అనేది అంతర్గతము. పర్సనాలిటీ అనేది నాగరికత, ఇండివిజువాలిటీ అనేది సంస్కృతి. పర్సనాలిటీ సామాజికము, ఇండివిజువాలిటీ అనేది విలువల పరమైనటువంటిది. పర్సనాలిటీ అనేది తరము తరము మారేటువంటిది, ఇండివిజువాలిటీ అనేది సనాతనమైనటువంటిది. పర్సనాలిటీ అనేటువంటిది భౌతికము, ఇండివిజువాలిటీ అనేటువంటిది ఆధ్యాత్మికము. పర్సనాలిటీ అనేటువంటిది సమిష్టి స్వరూపము, ఇండివిజువాలిటీ అనేది నీ వ్యక్తిత్వము అన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే బాబా గారిని ఎవరో అడిగారు, స్వామి ఒక యూనివర్సిటీ పెట్టారు, మీ దగ్గర చదువుకునేవాళ్ళు 1000 మంది ఉంటారేమో, ప్రతి సంవత్సరం పాస్ అయ్యేవాళ్ళు, వీళ్ల వల్ల ప్రపంచం అంతా మారిపోతుందా, దేశం అంతా మారిపోతుందా అని బాబా గారిని అడిగారు. ఏ స్వామి, సామాన్యుడా? ఎంత చక్కని సమాధానం చెప్పారు చెప్పండి. సైనికులు 1000 మంది ఉంటారయ్యా, సైనికులు 10,000 మంది ఉండొచ్చు, కానీ మేజర్ జనరల్ ఒక్కడే ఉంటాడు. నా పిల్లలంతా మేజర్ జనరల్స్ అన్నాడు ఆయన. మా కాలేజ్ స్టూడెంట్స్ అంతా మేజర్ జనరల్స్. ఈ సైనికులందరినీ కూడా శాసించగల మహానాయకులు, లీడర్స్ నేను తయారు చేస్తున్నాను అన్నాడు స్వామి. అందువల్ల యువకులు గుర్తించవలసింది పర్సనాలిటీ పెంచుకోవడం కాదు, ఇండివిజువాలిటీ పెంచుకోవడం అనేది ప్రధానం. కనుక ప్రాథమికమైన మౌలికమైన సూత్రాలు యువకులు తెలుసుకోవాల్సింది మీకు తెలియజేశాను. ఆ తరువాత యువకులకు ఉద్దేశింపబడిన సిద్ధాంతాలన్నింటినీ కూడా 3 విభాగాలుగా తెలుసుకుందాం. ఈ 3 విభాగాలుగా మనం తెలుసుకోవాలి అంటే, సూక్ష్మంగా చెప్పాలి అంటే, SAI అన్న 3 అక్షరాల్లో ఉండిపోయింది. ఎస్ అనేటువంటిది స్పిరిచువల్ చేంజ్, ఆధ్యాత్మిక పరిణామం ముందు అవసరం. అప్పుడే యువ విభాగం కానివ్వండి, వృద్ధ విభాగం కానివ్వండి, బాల వికాస్ కానివ్వండి, వృద్ధ వికాస్ కానివ్వండి, మహిళా మండలి కానివ్వండి, ఎవరైనా సరే, మార్పు రావాలి అంటే ముందు ఆధ్యాత్మికమైనటువంటి పరిణామం రావాలి. కనుక యువకులలో ఎలాంటి ఆధ్యాత్మిక పరిణామం స్వామి వీరి నుండి ఆశిస్తున్నారో వాటిని ప్రథమంలో తెలుసుకో. ఆ తర్వాత తెలుసుకోవాల్సింది ఏ అనే అక్షరం ఏం తెలియజేస్తుంది? అసోసియేషన్ చేంజ్, సమిష్టి స్వరూపంగా సమాజమే సర్వేశ్వర స్వరూపం. ఎప్పుడు చెప్తూ ఉంటారు, సర్వతో పాణిపాదం తద్ సర్వతోక్షి శిరోముఖం. భగవంతుడు అంతా కూడా దశ దిశల నలు దశల వ్యాపించున్నాడు. ఈ సమస్త సృష్టి కూడా భగవస్వరూపమే. అణోరణ్యాన్ మహతో మహీయాన్ ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాం జగత్ చేన చిక్తేన భుంజీదాహ మా గురుద కశ్య సిద్ధం అని చెప్తున్నారు. కనుక ఈ విశ్వ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి సకల జీవులు కూడా భగవస్వరూపంగా మనం భావించి ఆ సమాజంలో, ఆ సమిష్టి స్వరూపంలో మనం ఎట్లా ప్రవేశింపచేయాలో తెలియజేసేదే అసోసియేషన్ చేంజ్, సామాజిక పరిణామము. ఇక 3వది SAI. ఐ అనగా ఇక్కడ వ్యక్తిగత స్థాయిలో రావలసిన మార్పు, వైయక్తిక పరిణామము. కనుక SAI అనే దాంట్లో ఆధ్యాత్మిక పరిణామము, సామాజిక పరిణామము, వైయక్తిక పరిణామము 3 రంగాలలో కూడా రావలసిన పరిణామములు యువతను భవిష్యత్తుకు తీర్చిదిద్దుతుంది, దేశాభ్యుదయమునకు, విశ్వ కళ్యాణమును కూడా సంసిద్ధుల్ని చేస్తుంది. అందువల్ల ఈ క్రమంలో యువకులు తెలుసుకోవాల్సినటువంటి ఈ పరిణామములను SAI ఆ క్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.